గుడ్ ఈవినింగ్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమైన తండ్రి, కృప కలిగిన దేవాయ, సాయంత్రం సమయమందు మీ పరిశుద్ధమైన సాన్నిధ్యమునకు మేము వచ్చినాము తండ్రి. మా హృదయాంతరంగంలో ఉన్నటువంటి అవసరతను మీరు ఎరుగుదురు కాబట్టి మా అవసరతను తీర్చి ప్రభువా, మీ సన్నిధిలో మేము నిండైనటువంటి కృతజ్ఞత కలిగిన వారమై ఎల్లప్పుడూ వచ్చి నిన్ను స్తుతించేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. మీ మీద ఆనుకునేటువంటి వారంగాను మా హృదయాంతరంగములో మొదటి స్థానమును మీకు ఇచ్చేటువంటి వారిని కానీ మమ్మల్ని చేయండి. క్రీస్తునామ మందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యందు దినదిన అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు కీర్తనల గ్రంథము 16వ అధ్యాయమును గురించి మనము ధ్యానించవలనని నేను కోరుతూ ఉన్నాను. ఈ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడినది, దేవా నీ శరణు దొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనేలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయ అర్పణములు నేను అర్పింపను, వారి పేళ్ళు నా పెదవులను ఎత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పటనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇది దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దేవుని యందు దావీదుకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ను గురించి, నమ్మకత్వాన్ని గురించి, నిరీక్షణను గురించి తెలియజేస్తున్నాడు. ఆ యొక్క విశ్వాసమును బట్టి, ఆ యొక్క నిరీక్షణను బట్టి, ఆ కాన్ఫిడెన్స్ను బట్టి తాను ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో అనేటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా తాను ప్రవచిస్తూ రానయ్యున్నటువంటి క్రీస్తు ప్రభువును గురించి ఈ యొక్క కీర్తనలో ప్రవచించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ కీర్తనను మెస్సియానిక్ సామ్ అని చెప్పి అంటూ ఉంటారు. బైబిల్లో ఇలాంటి కీర్తనలు ఇంకా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం చూసినటువంటి, అంటే మొదటి కీర్తన నుండి 16వ కీర్తన వరకు మనము చూడటం అనేటువంటిది జరిగింది. ఈ చూసినటువంటి కీర్తనలలో ఇది మెస్సియానిక్ సామ్గా 3వదిగా ఉన్నది. మొట్టమొదటిది 2వ కీర్తన, 2వది 8వ కీర్తన, ఇది 16వ కీర్తన, ఇది కూడా మెస్సియానిక్ సామ్గా చెప్తూ ఉంటారు. ఇక్కడ 5వ వచనమును మనం చూసినట్లయితే, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుతున్నావని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ స్వాస్థ్య భాగము అనేటువంటి మాట వాడబడినది. స్వాస్థ్యము అంటే ఇతరుల నుండి తనకు సంక్రమించినటువంటిది కావచ్చు, లేకపోతే తాను సంపాదించుకున్నటువంటిది, తాను కూడబెట్టుకున్నటువంటిది కావచ్చును. అంటే తనకు కలిగినటువంటిది అనేటువంటి అర్థంలో ఇక్కడ మనం తీసుకోవాలి. ఇక్కడ దావీదేవని చెప్తూ ఉన్నాడంటే తనకు కలిగినటువంటిది దేవుడే తనకు కలిగిన సమస్తము అని తాను తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత నా పానీయ భాగము నీవే అని చెప్తూ ఉన్నాడు. తర్వాత దేవుడే తన స్వాస్థ్యమును కాపాడుతున్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలముగా మనము దేవుని మీద ఆనుకునేటువంటి వారమై ఉండాలని, దేవుడు చెప్పేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి వారముగా ఆ విధమైనటువంటి ఆత్మీయ అనుభవములోనికి మనము వెళ్ళాలని, ఆ విధమైనటువంటి లోతైనటువంటి అనుభవమును మనము సొంతము చేసుకోవాలని దేవుడు ఆశించేటువంటి వాడై ఉన్నాడు. ఈ లోకంలో మనం చూచినప్పుడు స్వాస్థ్యం అనేటువంటిది మనుషులకు రకరకాలుగా ఉంటూ ఉన్నది. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని స్వాస్థ్యంగా కలిగే అందుకు మనుషులు ఎంతో ఆరాటపడేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. నేడు ఉన్నటువంటి వారి యొక్క ఆస్తి అంతా కూడా రేపటికి రెట్టింపు కావాలని, ఆ మరునాటికి అది 4 రెట్లు కావాలని ఆలోచించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఈ విధముగా నిద్రను మానివేసి తమకున్నటువంటి బేసిక్ నీడ్స్ను కూడా మీట్ అవటం అనేటువంటిది ప్రక్కన పెట్టేసి మనుషులు ఇటు అటు పరుగులెత్తేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఈ లోకములో వ్యాపార రంగంలోనికి మీరు వెళ్ళి చూసినట్లయితే ఆ వ్యాపారంలో ఉన్నటువంటి మనుషులను వాళ్ళకి టార్గెట్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. గురి అనేటువంటిది వారు చేరాలని ఆశించేటువంటి ఆ గమ్యములను ముందు నిర్ణయించుతారు. వాటిని చేరే నిమిత్తము వీరు నిద్రలేని వారుగా గడుపుతూ ఉంటారు. కుటుంబాలతో సరి అయినటువంటి విధముగా సంబంధాలు కూడా లేకుండగా వారు అహర్నిశలు పనిచేసేటువంటి వారుగా, 24 గంటలు వాటిని గురించే ఆలోచనలు కలిగినటువంటి వారుగా ప్రయాసపడేటువంటి వారు అనేక మంది ఉన్నారు. మీరు మెట్రోస్కు వెళ్ళినట్లయితే, అంటే ఢిల్లీ, బాంబే, కలకత్తా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినట్లయితే, మనుషులు ఒక ఉద్యోగం చేయటం కాదు 2-3 ఉద్యోగములు చేసేటువంటి వారు సహితము ఉంటూ ఉంటారు. కొంత ఇక్కడ పనిచేస్తూ ఉంటారు, కొంత వేరే చోట పనిచేస్తూ ఉంటారు, అవసరమైతే 3వ చోట కూడా పనిచేసేటువంటి వారు ఉన్నారు. ఈ విధముగా తమ యొక్క బ్రతుకు తెరువును సంపాదించుకునేందుకు, ఆ తర్వాత ఆస్తులను కూడబెట్టుకునేందుకు మనుషులు పడేటువంటి ప్రయాసను మనం చూస్తున్నప్పుడు మనము ఆశ్చర్యపడుతూ ఉంటాము. ప్రపంచంలో కుబేరుడైనటువంటి ఆస్తిపరుడు సహా, నేను ప్రపంచంలో కుబేరుడను, అందరికన్నా ఆస్తి ఎక్కువ కలిగినటువంటి వాడను, కాబట్టి ఇక నాకు చాలును, ఉన్నటువంటి దానితో నేను నెమ్మదిని పొందుతాను, మిగిలినటువంటి జీవితమును నేను సంతోషిస్తాను, నెమ్మది పొందుతాను అని అనుకోడు. అతను కూడా ఇంకా దానిని, ఆ స్థానమును నిలబెట్టుకునేందుకు, తనకున్నటువంటి ఆస్తిని మరింత చేసుకునేందుకు ప్రయాసపడేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. అయితే దావీదు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, దేవుడు మాత్రమే, యెహోవా మాత్రమే నా స్వాస్థ్య భాగము అని చెప్తూ ఉన్నాడు. కాన్ఫిడెంట్గా ఈ మాటను తాను చెప్పగలుగుతున్నాడు. నా పానీయ భాగము అంటే నాకు తినటము, త్రాగటము, ఈలోక సంబంధమైనవి, పరసంబంధమైనవి అన్నీ కూడాను యెహోవానే అయి ఉన్నాడు అనేటువంటి అర్థంలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక ఆస్తిని సంపాదించుకున్నటం అనేటువంటిది ఈ లోకములో ఒక ఎత్తు అయితే, దానిని కాపాడుకొనటం అనేటువంటిది 2వదిగా ఉంటూ ఉన్నది. మనుషులు సంపాదించుకుంటానికి ప్రయాసపడేటువంటి విధంగానే దానిని స్థిరపరచుకునేందుకు, కాపాడుకునేందుకు సహితము యాతన పడవలసినటువంటి అవసరాన్ని మనము ఈ దినాల్లో చూస్తూ ఉన్నాము. చాలా చోట్ల మనం వినేటువంటిది ఏంటంటే, ఏమండి వారి పూర్వీకుల నుండి వారికి వచ్చినటువంటి ఆస్తి అంతా ఉండిందండి, అయితే వీరు ఉద్యోగరీత్యా ఎక్కడో దూరంగా ఉంటున్నారండి. ఈ టైంలో ఏం జరిగిందంటే, వారికి ఉన్నటువంటి ఆస్తి మొత్తమును ఎవరో వచ్చి కబ్జా చేసి పారేశారండి. అక్కడ పక్క ఇళ్ళు నిర్మించేశారండి, ఎంతెంతో ఎత్తైన భవనాలు సహితం కట్టేశారండి. వారి ఆస్తి అంతా కూడాను ఆక్రమణకు గురి అయిపోయినదండి అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అనేక మంది కోట్లకు వెళ్ళటం అనేటువంటిది మనం ఈ దినాల్లో చూస్తూనే ఉన్నాము. ఇది ఈ లోకరీత్యా జరిగేటువంటి విషయంగా ఉంటున్నది. అయితే దావీదు ఏమని చెప్తున్నాడంటే, తన స్వాస్థ్య భాగాన్ని కాపాడేటువంటి వాడు దేవుడే, యెహోవాయే తన స్వాస్థ్యమును కాపాడేటువంటి వాడని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడే నీ సమస్తం అయి ఉన్నట్లయితే, నీ స్వాస్థ్యము ఆయనే, దానిని కాపాడువాడు ఆయనే అయి ఉన్నట్లయితే నీవు నిశ్చింతగా పడుకొనవచ్చును, నీవు సంతోషించవచ్చును, భారం లేనటువంటి వాడవుగా నీవు ఉండవచ్చును, చింత లేనటువంటి వాడవుగా నీవు ముందుకు సాగవచ్చును, నీవు బ్రతికేటువంటి దినాలు నెమ్మది కలిగినటువంటివై ఉంటూ ఉంటాయి. ఈ లోకంలో మనము చూసినప్పుడు మనుషులు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. సరే, ఒక విధంగా వారు ప్రయాసపడి ధనవంతులైనప్పటికీ దానిని కాపాడుకునేందుకు అది ఏమైపోతుందో అనేటువంటి ఆలాపన చేత, భయము చేత వాళ్ళు 24 గంటలు దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. నెమ్మదలేనటువంటి జీవితమును గడుపుతూ ఉంటారు. చివరికి ఒక దినము దేనిని కూడా వారు అనుభవించకుండానే ఈ లోకమును విడిచిపెట్టేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ దినమందు మనము ఆలోచించవలసినటువంటిది ఏమిటంటే, నీకును నాకును స్వాస్థ్యము దేవుడై ఉన్నాడా? మనలను కాపాడేటువంటి వాడు దేవుడై ఉన్నాడా? లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనము ఆధారపడుతున్నామా అనేటువంటిది మనము పరీక్షించుకొనవలసి ఉన్నది. యెహోవా తన స్వాస్థ్యము అవటం వలన దావీదు 6వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను అని చెప్తూ ఉన్నాడు. దావీదు యెహోవాను స్వానుభవంలో ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థించేటువంటి వాడుగాను, ఆయన సన్నిధిలో గడిపేటువంటి వాడుగాను, దేవుని యొక్క ప్రియమైనటువంటి రాజుగాను, దేవుడు ప్రేమించినటువంటి వ్యక్తిగాను దావీదు గడిపినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి తాను ఆ యొక్క అనుభవము చేత ఏమని చెప్పగలుగుతున్నాడంటే, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. ఎప్పుడు? యెహోవా తన స్వాస్థ్యమై ఉన్నప్పుడు మనోహరమైనటువంటి స్థలములలో పాలు దొరికినట్లుగా తాను చెప్తున్నాడు. అదేవిధంగా శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము తనకు కలిగినట్లుగా చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత 11వ వచనంలో దావీదేమని చెప్తున్నాడంటే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ సంపూర్ణ సంతోషము అనేటువంటి మాట వాడబడింది. ఈ లోకములో మనుషులు సంతోషము నిమిత్తమై, సమాధానము నిమిత్తమై ప్రయాసపడేటువంటి వారుగా ఉంటున్నారు. డబ్బు అనేటువంటిది దానిని కొనలేదు. నీకున్నటువంటి ఇంకేదైనా సరే, ఈ లోక సంబంధమైనటువంటివి నీకు కావలసినటువంటి సంతోషమును కొంతకాలం పాటు నీకు ఇవ్వగలవేమో, అంతేగాని సంపూర్ణ సంతోషం అనేటువంటిది నీకు ఈ లోక సంబంధమైనటువంటి ప్రాపకాల వలన, ఆస్తిపాస్తుల వలన, ధన సమృద్ధి వలన, డబ్బు వలన, ఇంకా తిని త్రాగేటువంటి దేని వలనైనా కూడా వచ్చేటువంటిది కాదు. మనము అనేక మందిని చూస్తూ ఉంటాము, కుబేరులైనటువంటి వారు, వారికి నెమ్మది ఉండదు. నెమ్మది లేనటువంటి జీవితము గడిపే కంటే నెమ్మది కలిగినటువంటి జీవితం కలిగి ఎక్కడో ఒకచోట తగినంత కలిగి ఉండటం అనేటువంటిది ఎంతో భాగ్యమైనటువంటి జీవితము. కొంతకాలం క్రితము ఒక ఆమె చనిపోయింది. ఆమె ఒక రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్గా పనిచేసింది. ఆ సమయంలో ఆవిడ ఎంతో ఆస్తిపాస్తులను కూడబెట్టింది. ఎన్నో ఎలిగేషన్స్ వచ్చినాయి, కోర్టు కేసులు అవి ఇవి నడుస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో అంతా కూడబెట్టుకొని పోనీ ఆమెకి పెళ్ళి ఏమన్నా అయిందా, పిల్లలు ఏమన్నా ఉన్నారా, ఎవరన్నా అనుభవించేటువంటి వారు ఉన్నారా అంటే ఎవరూ లేరు. కానీ ఆమె మాత్రం కూడబెట్టడం అనేటువంటిది అది ఇది మొత్తం చేసింది. ఇక చివరికి జరిగినటువంటిది ఏంటంటే, ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇంకా ఆస్తి కోసం ఆమె ఎవరో దగ్గరగా చూసేటువంటి వ్యక్తి వాటి కోసం ప్రయాసపడింది. ఇతరులు సహితము ప్రయాసపడినారు. ఏం జరిగిందనేటువంటిది సరే దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇక ఈ యొక్క విషయంలో జరిగినటువంటిది ఏంటంటే, ఆమె పదవి కోసం ఆశించింది, పదవిని పొందింది. ఆ తర్వాత ఎంతో డబ్బును అన్యాయంగానో అక్రమంగానో మొత్తానికి కూడబెట్టింది, ఎంతో సంపాదించింది. అయితే దానిని అనుభవించినటువంటి పరిస్థితి లేదు. పోనీ బ్రతికినంత కాలము ఆమె ఏమైనా నెమ్మదిగా ఉండిందా అంటే అదీ లేదు. ఎంతసేపు కోర్టు కేసులు, ఎంతసేపు ఎలిగేషన్స్, ఇలాంటి వాటి చేత ఆమె నెమ్మది లేనటువంటి జీవితమునే జీవించి చనిపోయింది. ఇలా జీవించేటువంటి వారు, ఇలాగే చనిపోయేటువంటి వారు అనేక మంది ఉన్నారు. పాలిటీషియన్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అత్యున్నతమైనటువంటి స్థానంలో పనిచేసినటువంటి వారు, అధికారులైనటువంటి వారు, వ్యాపారవేత్తలైనటువంటి వారు, పారిశ్రామికవేత్తలైనటువంటి వారు, ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకునవలసినటువంటిది ఏమిటంటే, సంపూర్ణ సంతోషం అనేటువంటిది లోకంలో నువ్వు ఎక్కడ వెతికినా సరే నీకు కనబడదు. అది ఎప్పుడు వస్తుందంటే, నీవు తగినంత కలిగినటువంటి వాడవై దేవుని తెలుసుకొని దేవుని యందు ఆనందిస్తూ ఆయన యొక్క నియమములను పాటించేటువంటి వ్యక్తివిగా నువ్వు ఉన్నట్లయితే నీవు ఈ లోకంలో అనుభవించగలిగినటువంటి వాడవై ఉంటావు. ఆ శాంతిని సమాధానమును కలిగినటువంటి వాడవై ఉండగలుగుతావు. ఇతరులకు కొంత సహాయం చేసేటువంటి వాడవై ఉండగలుగుతావు. నెమ్మది కలిగి నిద్రపోయేటువంటి వాడవిగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి ఈ లోకములో మనకు ఉన్నటువంటి భ్రమ నుండి మనము బయటపడవలసి ఉన్నది. దేవుని యొక్క సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయిన వారు కానీ దేవునిని ఎరగనటువంటి వారికి కానీ వారికి ఉండేటువంటి ఆ సంతోష సమాధానములు అనేటువంటివి అవి నిత్యము ఉండేటువంటివి కాదు. అది సంపూర్ణమైనటువంటి సంతోషము కానే కాదు. ఇక్కడ దావీదు ఏమని చెప్తున్నాడంటే నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని తాను అనుభవం కలిగినటువంటి వాడే చెప్తూ ఉన్నాడు. కాబట్టి నిత్యము మనము సుఖించేటువంటి వారముగా ఉండాలంటే అది కేవలము నీవు దేవునిని ఎరిగినటువంటి వాడవుగా ఉన్నప్పుడు, ఆయనకు లోబడేటువంటి వాడవుగా ఉన్నప్పుడు, ఆయనలో నిలిచి నడిచేటువంటి వాడవుగా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమయ్యేటువంటిది. ఒక విధముగా ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు నీ చుట్టూ ఉన్నటువంటివి అవి ఏమాత్రం ఫేవరబుల్గా నీకు ఉండకపోవచ్చును. చుట్టూ కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నీవు నీ హృదయాంతరంగంలో నెమ్మది కలిగినటువంటి వాడవై ఉండగలవు. నీవు సంతోషమును సమాధానమును కలిగినటువంటి వాడవై ఉండగలవు. నీకు ఒంటి మీద దెబ్బలు తగిలినప్పటికీ నీవు సంతోషించేటువంటి వాడుగా, పాటలు పాడేటువంటి వాడుగా, దేవునిని స్తుతించేటువంటి వాడవుగా నీవు ఉండగలిగినటువంటి వాడవై ఉంటావు. దావీదు ఈ సమయంలో అదే వచనములు ఏమని చెప్తున్నాడంటే జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు అని చెప్తా ఉన్నాడు. జీవమునకు పోయేటువంటి మార్గము మరణమునకు పోయేటువంటి మార్గం అది కాదు అని తాను తెలియజేస్తూ ఉన్నాడు. 7వ వచనంలో మనం చూసినట్లయితే రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది అని దావీదు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నాకు బోధించుచున్నది అనేటువంటి మాట తాను వాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునితో నీవు సంబంధం కలిగినటువంటి వాడవై ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిలచి నడుచుకునేటువంటి వాడవుగా ఉన్నట్లయితే అప్పుడు దేవుడు నీకు బోధించేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. ఈ బోధించేటువంటి విషయం అనేటువంటిది మనము ఫ్రీక్వెంట్గా మన జీవితంలో అనుభవించకపోయినట్లయితే ఏదో తేడా ఉన్నది, అంటే మన యొక్క భక్తి జీవితంలో విశ్వాస జీవితంలో ఏదో తేడా ఉన్నదని మనం గ్రహించాలి. ఎందుకంటే నీకును దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ అనేటువంటిది అది సరళంగా ఉన్నప్పుడు, సరైనటువంటిదిగా ఉన్నప్పుడు, ఉండవలసిన దానిగా ఉన్నప్పుడు నువ్వు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మాట్లాడేటువంటి వాడవై ఉంటావు. అంతేకాదు దేవుడు సహితము నీకు విషయాలను తెలియజేసేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఈ అనుభవము నీకును నాకును ఉన్నదా? దేవుడు మనము తప్పిదము చేసినప్పుడు మన మనస్సాక్షి ద్వారా మనలను మందలిస్తూ ఉంటాడు. అది తప్పిదము, మనం చేసింది తప్పిదము అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు మనస్సాక్షి ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. నీవు మనస్సాక్షిని ఓవర్రైడ్ చేసి నీ ఇష్టానుసారంగా చేసుకుంటానికి నీవు సాహసము చూపి మొండిగా వెళ్ళిపోయినట్లయితే దేవుడు అడ్డు పెట్టడు కానీ దేవుడు నీకు బోధించేటువంటి విషయములను బోధించలేడు. కాబట్టి నీవు దేవుని యొక్క విషయములను వినేటువంటి వాడుగా ఉండగలుగుతున్నావా? ఆయన పడుకున్న సమయంలో బోధిస్తూ ఉంటాడు. నీవు లేచి ఉన్న సమయంలో సహితము నీకు బోధించేటువంటి వాడై ఉంటాడు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ ద్వారా నీకు బోధించేటువంటి వాడై ఉంటాడు. ఈ విధంగా నీవు ఆయనతో ట్యూన్ అయి ఉన్నప్పుడు, ఆయన యొక్క మనసుతో నీ యొక్క మనసు ఏకీభవించినప్పుడు దేవుడు జరిగేటువంటి ప్రతి సంఘటన ద్వారా నీకు ఏదో విషయాన్ని తెలియజేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. ఆ యొక్క మెట్టుకు నీవును నేనును ఎదిగినటువంటి వారంగా ఉంటున్నామా? 2వ వచనం మనం చూసినట్లయితే నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధారమేది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవునితో గడిపినటువంటి వాడుగా, దేవుని యొక్క సన్నిధిలో అనేక సంవత్సరములు నిలిచినటువంటి వాడుగా దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీవే ప్రభుడవు. ప్రభు అంటే లార్డ్ అని అర్థము. అంటే నా జీవితంలో సమస్తమునకు అధిపతివి అనేటువంటి అర్థము వస్తుంది. నీకంటే నాకు క్షమా దారమేదియు లేదని. అంటే అర్థం ఏంటంటే, నిన్ను విడిచిపెట్టినట్లయితే నాకు క్షేమం అనేటువంటిది లేదు. నీవు నాకు సమస్తమై ఉన్నావు. నేనేమై ఉన్నానో అది సమస్తము నీ వలన అయి ఉన్నాను. నిన్ను విడిచిపెట్టినట్లయితే నేను ఇంకా బ్రతకటం వ్యర్థము అనేటువంటి సెన్స్లో ఇక్కడ యెహోవాతో దావీదు చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము. చాలామందికి ఈ లోకంలోనివి ఓ పక్కన కావాలి, మరోపక్క దేవుని యొక్క సన్నిధి కూడా కావాలి. ఇటైతే ఇటు, లేకపోతే అటైతే అటు. అంతేగాని దేవుని మీద పూర్తిగా ఆనుకునేటువంటి వారుగా చాలామంది ఉండరు. ఈ లోక సంబంధమైనటువంటి ధనధాన్యములను, ఈ లోక సంబంధమైనటువంటి డబ్బును ఆశిస్తూ వాటి వెంత పరుగులు తీసేటువంటి వారు ఎంతోమంది ఈ లోకంలో ఉంటున్నారు. విశ్వాసులు సహితము, దేవుని బిడ్డలైనటువంటి వారు సహితము, వారు నిలచి ప్రార్థించేటువంటి వారుగా కాకుండా ముఖ్యమైనటువంటి విషయములలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి అప్పుడు నిర్ణయములను తీసుకునేటువంటి వారుగా కాకుండా ఏదైనా వారి చెవికి ఇంపుగా ఉండేటువంటి విషయము వినపడగానే ఆ ద్రోవలో పరుగులెత్తేటువంటి వారుగా, ఆ గురివైపునకు పరుగులు తీసేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత జరిగేటువంటి విషయం ఎలా ఉంటుందంటే, అది తీరని వేదనను నీకు మిగిల్చేటువంటిదిగా ఉండగలదు. మాయనటువంటి మచ్చగా నీలో మిగిలిపోయేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి నీవు దేవునిని ఎరిగినటువంటి వాడమైనట్లయితే దేవుడు నీ నుండి నా నుండి ఎక్స్పెక్ట్ చేసేటువంటిది ఏంటంటే, ఆయన చిత్తమును ఎరిగి ఆ చిత్త ప్రకారము మనము చేయాలని ఆశించేటువంటి వాడై ఉన్నాడు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీయులను ఐగుప్తు యొక్క చెరలో నుండి తీసుకుని వచ్చిన తర్వాత వారిని ఒక ప్రత్యేక జనముగా తయారు చేసినాడు. ఈ క్రమంలో ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క నియమ నిబంధనలు, వారికి ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగం అనేటువంటిది మనం చూస్తున్నప్పుడు, వారు ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎంత చెయ్యాలి, ఇలాంటి ప్రతి విషయములోనూ, ప్రతి చిన్న విషయములో సహితము ఆయన యొక్క విచారణ చేసి వారు ముందుకు నడవాలని దేవుడు ఆశించి ఉన్నాడు. అదేవిధముగా ఈనాడు కూడా దేవుడు స్వతంత్రమును నీకును నాకును ఇచ్చినప్పటికీ ముఖ్యమైనటువంటి విషయములలో మనము ఆయన యొద్దకు వెళ్ళి ఆలోచించేటువంటి వారముగా ఉండాలని, ఆ పిమ్మట మాత్రమే మనము ప్రార్థనాపూర్వకంగా నిర్ణయం తీసుకునేటువంటి వారముగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి మనం అలా చేసేటువంటి వారంగా ఉంటున్నామా? నాలుగవ వచనమును మనం చూసినట్లయితే, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును, వారు అర్పించు రక్తపానీ అర్పణములు నేను అర్పింపను, వారి పేళ్ళు నా పెదవులను ఎత్తను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఇక్కడ తాను యెహోవాను అనుసరించుచున్నని వాడిగా తనకు కలిగినటువంటి మేలులు, తనపై దేవుడు చూపినటువంటి ఆ కృపలను తాను తలంచుకున్నాడు. అదే సమయంలో ఆయనను విడిచి వేరొకని అనుసరించినటువంటి, అంటే వేరొక దేవతలను, దేవుళ్ళు అనబడేటువంటి వారిని అనుసరించినటువంటి వారికి వచ్చినటువంటి పరిస్థితిని కూడా తను జ్ఞాపకం చేసుకుని ఈ రెండింటిని కంపేర్ చేస్తూ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి వచ్చినటువంటి శ్రమలు విస్తరించేటువంటివిగా ఉంటున్నాయి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యెహోవాను విడచి అనే మాట వాడాడు. యెహోవాను విడచుట అంటే ఒకప్పుడు యెహోవా మీద ఆనుకునేటువంటి వారు, యెహోవా యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వారు, యెహోవా బిడ్డలైనటువంటి వారే ఇప్పుడు యెహోవాను విడచినారు అనేటువంటి అర్థం ఇక్కడ వస్తూ ఉన్నది. కాబట్టి యెహోవాను విడిచిపెట్టుట అనేటువంటిది రకరకాలైనటువంటి కారణాల వలన జరగవచ్చు. ఈ లోక సంబంధమైనటువంటి అట్రాక్షన్స్ వలన యెహోవా యొక్క సన్నిధిలో నిలిచిండుట అనేటువంటిది ఇరుకు మార్గంలో నడవలసినటువంటి మార్గం అయి ఉన్నది. అన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇది చెయ్యమని, ఇది చెయ్యొద్దని, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి నీవు ఆ మార్గంలో నడుచుటకు విసికి వేసారినటువంటి వాడవైనట్లయితే నీవు యెహోవా నుండి దూరమైపోయేటువంటి వాడుగా ఉండవచ్చును. నీ జీవితకాలం అంతా నీవు ఇలాంటి ఇరుకు మార్గంలో నడవాలని అంటే ఎంతకాలం నడుస్తావులే, దీనిలో ఈ యొక్క బాధలన్నీ ఎట్లా పడతావులే అనేటువంటి ఉద్దేశం చేత విసికినటువంటి వాడవై నీవు దేవుని నుండి దూరమై ఉండవచ్చును. ఇంకా ఏదైనా కారణం కావచ్చును, ఏది ఏమైనప్పటికీ దేవుని చేతిలో నీవు ఉన్నప్పుడు దేవుని యొక్క హస్తము అతి బలమైనది కనుక నీవు నిశ్చింతగా ఉండవచ్చును. కానీ దేవుని యొక్క హస్తము నుండి నువ్వు దూరమైపోయిన తర్వాత నిన్ను కాపాడేటువంటి వారెవరూ ఉండరు. యెహోవాను విడిచి అందరితో ఆగలేదు, వారు అక్కడితో ఆగిపోలేదు, వేరొకరిని అనుసరించేటువంటి వారు. ఇలా అనుసరించేటువంటి వారికి శ్రమలు విస్తరించును అని వ్రాయబడినది. అవి కొంతకాలం బాగుంటే బాగుండవచ్చును, మొదటి కాలంలో మొదటి రోజుల్లో అయ్యంతా చాలా హుషారుగా ఉండి ఉండవచ్చును, నీకు శ్రమలు అనేటువంటివి ఏమీ లేకుండా ఉండవచ్చును, నువ్వేదో అభివృద్ధి పొందినట్లుగా కనపడుతూ ఉండి ఉండవచ్చును, ఇవన్నీ జరుగుతూ ఉండి ఉండవచ్చును. కానీ చివరికి అల్టిమేట్గా ఫైనల్గా జరిగేటువంటిది ఏంటంటే నీకు శ్రమలు విస్తరించనై ఉన్నవి, నీ జీవితము నాశనము కానై ఉన్నది, ఆ తర్వాత దానిని బాగు చేసేటువంటి పరిస్థితి కూడా లేకుండగా అది పూర్తిగా నాశనము కానై ఉన్నది. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, వారు అర్పించు రక్తపానీ అర్పణములు నేను అర్పింపను. యెహోవాను విడిచి వేరొకని అనుసరించేటువంటి వారు అర్పించేటువంటి రక్తపానీయ అర్పణములు అనేటువంటివి నేను అర్పింపను అని చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇతర దేవీ దేవతలకు దేవుళ్ళు అనబడేటువంటి వారికి నేను మొరక్కను, వారు ఇచ్చేటువంటి ఈ యొక్క అర్పణలు అనేటువంటివి నేను అర్పించను, వారు మొరక్కేటువంటి ఆ యొక్క దేవతల పేర్లు కూడా నా యొక్క పెదవుల నుండి రానివ్వను అని దావీదు చెప్తూ ఉన్నాడు. మనం ఎలా ఉంటున్నాము? కొంతమంది ఎలా ఉంటా ఉంటారంటే, ఏదైనా సరే వారికి ఫేవరబుల్గా జరిగేటువంటిది అయి ఉన్నట్లయితే వారికి దేవుళ్ళు అనబడేటువంటి వారి దగ్గరకు వెళ్ళటం, ఆ కొబ్బరికాయలు కొట్టడం, వారికి కూడా దండాలు పెట్టడం అనేటువంటిది అదేం సమస్య అయినటువంటిది కాదు. వారికి ఏంటండి మేము చేసేటువంటిది ఏం పెద్ద తప్పేం కాదు కదా, మనం ఏం వాళ్ళనేమో ఆరాధించట్లేదు, ఊరికినే వెళుతున్నాం, కొబ్బరికాయ కొడుతున్నాము అంతే కదా అని చెప్పేటువంటి వాళ్ళు, సమర్థించుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే నీవు ఈ విధంగా ఉంటూ ఉండగానే ఒక దినము రానై ఉన్నది. ఆ దినమందు నీ గురించి నీవు ప్రార్థన చేసినప్పటికీ, నీ గురించి సంఘమంతా ప్రార్థన చేసినప్పటికీ, నీ గురించి మహనీయులు ప్రార్థన చేసినప్పటికీ, ప్రవక్తలు ప్రార్థన చేసినప్పటికీ దేవుడు దానిని అంగీకరించేటువంటి వాడుగా ఉండడు. మూడవ వచనంలో ఇలా వ్రాయబడినది, నేను ఇలాగ అందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అని దావీదు చెప్తున్నాడు. దావీదు సమస్తము ఎరిగినటువంటి వాడుగా రాజుగా ఉండినటువంటి వాడు, తనకు పేదరికం అనేటువంటిది తెలుసు, గొర్రెలను మేపటం అనేటువంటిది తెలుసు, రాజుగా ఆశీర్వదింపబడటం అనేటువంటిది తెలుసు. ఈ యొక్క ట్రాన్సిషన్కి అంటే గొర్రెల కాపరి నుండి రాజుగా చేసినటువంటి వారెవరో తనకు తెలుసు. దీనంతటికీ కారణములు తెలిసినటువంటి వాడుగా రాజుగా ఆయనను చేసినటువంటి ఆయన యొక్క సన్నిధిలో తాను గడపటను బట్టి తాను పొందినటువంటి ఆ ఫేవర్స్ ఎన్నో తెలిసినటువంటి వాడుగా దావీదు ఏమని చెప్తూ ఉన్నాడంటే, దేవుని యొక్క భక్తులు శ్రేష్టమైనటువంటి వారు అని తను చెప్తూ ఉన్నాడు. ఎందువలన ఈ మాట చెప్తున్నాడంటే, భక్తులను అనేక మందిని చూచి ఉన్నాడు, ప్రవక్తలను అనేక మందిని చూచి ఉన్నాడు, తనను గద్దించినటువంటి ప్రవక్తలను నాతానున్న సహితము తాను చూచి ఉన్నాడు. దేవుని యొక్క నిజమైనటువంటి భక్తులైనటువంటి వారు శ్రేష్ఠులైనటువంటి వారు అని చెప్తున్నాడు. ఈ దినములలో అందరూ భక్తులే. దేవునికి నిజమైనటువంటి భక్తులు ఉన్నారు, దేవునికి భక్తులు అని చెప్పుకునిట్టు వేషం వేసేటువంటి భక్తులు సహితం ఉన్నారు. వీరందరితో కలిసినటువంటి ఈ లోకములో ఎవరు భక్తులు ఎవరు భక్తులు కాదు, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను నమ్ముకుని తిరిగేటువంటి వారు, లేకపోతే తమ స్వంత ఆశల చేత కోరికల చేత ఏడవబడుచు బుద్ధిహీనులైనటువంటి వారుగా ఉన్నారు అనేటువంటిది తేల్చుకోలేనటువంటి పరిస్థితులలో ఉంటూ ఉన్నారు. బైబిల్లో ఒక మాట ఉన్నది, వారి క్రియల వలన మీరు వారిని తెలుసుకుందురు అని చెప్పి వాక్యములో వ్రాయబడి ఉన్నది. వారి యొక్క మాటలను బట్టి, వారి క్రియలను బట్టి, వారి కోరికలను బట్టి, వారికి ఉన్నటువంటి ఉద్దేశములను బట్టి అవి వాక్యానుసారమైనటువంటి అయినట్లయితే అప్పుడు వారు దేవుని యొక్క భక్తులని మనము చెప్పవచ్చును. మిగిలినటువంటి వారంతా కూడాను గడిచేటువంటి కాలములో మధ్యలోనే బయటికి తేలిపోయేటువంటి వారుగా వారు ఉంటారు. కొంతమంది బాగానే ప్రారంభిస్తారు, అయితే కాలం గడుస్తున్నప్పుడు వారిలోనికి లోకం అనేటువంటిది ఎంతో చేరుతూ ఉంటుంది. దీనికి రకరకములైన ఇన్ఫ్లుయెన్సెస్ ఉండవచ్చును, ఇతరులను చూచి అలా చేయవచ్చును, లేకపోతే సరైనటువంటి స్పౌజ్ లేకపోయినట్లయితే, భర్త కానీ భార్య కానీ లేకపోయినట్లయితే దాని ఎఫెక్ట్ ఎంతో ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఈ విధంగా ఏది ఏమైనప్పటికీ మధ్యలో దారి తొలగి దేవుని నుండి దూరం అయిపోయేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. ఇక్కడ మనము దేవుని భక్తులైనటువంటి వారు శ్రేష్ఠులు అనేటువంటి మాటను మనము మర్చిపోకూడదు. వారికి ఉన్నటువంటిది ఏమీ లేకపోవచ్చును. నేను ఒక ఆయన్ని చూస్తూ ఉండేవాడిని. ఆయన దగ్గర ఒక సంచి ఉండేది, అది బహుపాత సంచి. అది చిరిగిపోతే ఆయన సూది దారం తీసుకొని కొడతా ఉండేవాడు. అదొకటే, ఆ బ్యాగ్ ఒకటే ఆయన దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆస్తి అంతా కూడాను. దానిలోనే ఆయనకున్నటువంటి బట్టలన్నీ కూడాను, ఆయన షేవింగ్ సెట్టును, ఆయన సబ్బు, ఇవన్నీ కూడాను ఆ సంచిలోనే ఉండేవి. అదే మొత్తం ఆయన ఆస్తి కూడాను. అయితే ఆయన ఎంత ప్రార్థనాపరుడంటే, దేవుని కోసం సమస్తమును త్యాగం చేసుకొని ఆయన వివాహం కూడా చేసుకోకుండా దేవునికి తను తను సమర్పించుకొని ఎంతో ప్రార్థనాపరుడుగా బ్రతికినటువంటి వాడు. ఎంతోమందికి ఆయన దేవుని యొక్క సన్నిధిని గురించి, మార్గంను గురించి బోధించినటువంటి వాడు. ఆయనను దేవుడు ఎంతగానో వాడుకున్నటువంటి వాడు. ఇంకోటి ఏంటంటే, ఆయనను గురించి నేను బాగా ఇంప్రెస్ అయ్యేటువంటి విషయం ఏమిటంటే, అంతవరకు అలాగే ఉండినాడు ఆయన. చాలామందికి కొంచెం ఎగుడు దిగుళ్ళు అనేటువంటివి, భక్తిలో కొంచెం హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. కానీ ఆయన మాత్రం ఏనాడు అలాగా ఉండినటువంటి దైవజనుడు కాదు. దావీదు ఇలాంటి భక్తులను, అనేక మందిని చూసినటువంటి వాడుగా ఏమని చెప్తున్నాడంటే, వారు నాకు కేవలము ఇష్టులు అని చెప్తూ ఉన్నాడు. ఏడవ వచనం మనం చూసినట్లయితే, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదను. తర్వాత మొదటి వచనంలో ఏమని చెప్తున్నాడంటే, దేవ నీ శరణుదొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆలోచనకర్త అనేటువంటి మాటను దావీదు వాడాడు. ఆలోచనకర్తలు మనకు చాలామంది ఉండటం వలన మంచిదే. అయితే మనకు ఉండేటువంటి ఆలోచనకర్తలు అనేటువంటి వారు ఎలాంటి వారు? వారు ఎలాంటి వారైతే ఆ యాంగిల్లో ఆలోచించేటువంటి వారుగా, అలాంటి వారుగా ఉంటా ఉంటారు. అదే యాంగిల్లో వారు ఆలోచిస్తారు. వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు సైతం అదే విధంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మనకున్నటువంటి ఆలోచనకర్తలు ఎలాంటి వారు? దావీదుకున్నటువంటి ఆలోచనకర్త దేవుడై ఉన్నాడు. ఆయన ప్రవక్తలై ఉన్నారు, ఆయన బిడ్డలై ఉన్నారు. మరి మనం ఎవరి దగ్గరికి ఆలోచన కొరకు పరిగెత్తేటువంటి వారంగా ఉంటూ ఉన్నాము? ఈ లోక సంబంధంగా తలలు మార్చేటువంటి వారి దగ్గరికి పరిగెత్తేటువంటి వారంగా ఉంటున్నామా? కుటిలంగా ప్రవర్తించవచ్చు, మనుషులను పడేసేటువంటి వారంగాను, వారికి కీడు చేసేటువంటి వారంగాను, మన ప్రాపకములను పెంచుకునేటువంటి విధంగాను మనకు సలహాలు ఇచ్చేటువంటి వారి దగ్గరికి పరిగెత్తుతూ ఉన్నామా? యెహోవా యొద్ద ఆలోచన తీసుకుంటున్నటువంటి వాడుగా యెహోవాను తాను స్తుతిస్తున్నట్లుగా దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక ఒకటో వచనంలో, దేవాన్ని శరణుదొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అనేటువంటి మాట తాను చెప్తున్నాడు. ఇక్కడ శరణుదొచ్చి ఉన్నాను అనేటువంటి మాట వాడుతున్నాడు దావీదు. శరణుదొచ్చుట అంటే సాధారణంగా మనము ఏ పరిస్థితుల్లో ఆ మాట వాడుతూ ఉంటామంటే, మనకు ఏ విధమైనటువంటి సహాయం ఇక లేదు, అదొక్కటే సహాయము, ఇక అది ఉంటే మనం ఉన్నట్లు, లేకపోతే మన పని అయిపోయినట్లే అనేటువంటి సందర్భాల్లో శరణుదొచ్చుట అనేటువంటి మాటను వాడటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దావీదు రాజై ఉన్నాడు. ఈ లోకరీతిగా తనకు కావలసినటువంటి సంపద కానీ, సిరి కానీ, లేకపోతే ఈ లోక సంబంధమైనది ఏది కూడా కొరత లేదు. అయితే తానేమంటున్నాడంటే, దేవ నీ శరణు నేను చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మానవ మాతృలంగా మనకు ఎంత గర్వం అనేటువంటిది ఉంటుందంటే, బ్రతికేటువంటిది కొద్దికాలమే, చేసేటువంటిది బహు తేలికైనటువంటి పనులే, మన దగ్గర ఉన్నటువంటిది బహు కొద్ది మాత్రమే. అయితే మనకు ఉండేటువంటి ఆ గర్వం అనేటువంటిది, ఆ పై చెయ్యి సాధించాలనేటువంటిది, మనతో పాటు చుట్టుప్రక్కల తిరిగేటువంటి వారి మీద మన చెయ్యి పైగా ఉండాలనేటువంటి ఆ యొక్క ఆశ, కోరిక అనేటువంటిది ఎంత మేరకు ఉంటుందో తెలుసా? ఇది బహు అపాయకరమైనటువంటిది. ఇక్కడ దావీదు లాంటివాడే దేవుని యొక్క శరణుదొచ్చి ఉన్నానని, నన్ను కాపాడమని ప్రార్థన చేస్తున్నప్పుడు మనలాంటి వారము ఎంత ప్రార్థన చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. 8వ వచనములో సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను అని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ సదాకాలము అనేటువంటి మాట వాడబడింది. సదాకాలము అంటే ఎల్లవేళల, ఏదో కొంతకాలం ఉండి ఆ తర్వాత మళ్ళీ మారిపోయి తర్వాత మళ్ళీ వచ్చి, ఈ రకమైనటువంటిది కాదు. సదాకాలము యెహోవా యందు నా గురిని నిలుపుచున్నానని చెప్తూ ఉన్నాడు. విశ్వాసులంగా మనము దేవునితో కలిసి నడిచేటువంటి మన యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉంటున్నది, అది సదాకాలము దేవుని యందు గురిని నిలిపించినట్లుగానే ఉంటున్నదా, లేకపోయినట్లయితే మన గురిని కొంతకాలము దేవుని మీద, కొంతకాలము లోకం మీద, కొంతకాలం ఈ లోక సంబంధమైనటువంటి ఇతరమైనటువంటి వాటి మీద, మన ఇష్టానుసారంగా మన గురిని నిలిపి తడిసి ఎండి అలాంటి భక్తి చేసేటువంటి వారంగా మనం ఉంటున్నామా, మనలను మనం పరీక్షించుకోవలసినది. దావీదు ఏమంటున్నాడంటే, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. తనకి దేవుని యందు ఉన్నటువంటి యొక్క కాన్ఫిడెన్స్ గురించి చెప్తూ ఉన్నాడు. దేవునిని తన కుడి పార్శ్వమందు ఉంచుకునేటువంటి వ్యక్తిగా, ఆ దానికి కట్టుబడినటువంటి వ్యక్తిగా తాను భయపడాల్సినటువంటి అవసరం లేదని, తాను ఎన్నడూ ఆ విధంగా కదల్చబడటానికి ఆస్కారం లేదని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు నీ కుడి పార్శ్వమున నా కుడి పార్శ్వమున ఉండేటువంటి వాడుగా ఉన్నట్లయితే, సదాకాలము మన గురి ఆయన అయి ఉండినట్లయితే మనము సహా కదల్చబడవలసినటువంటి అవసరము లేదు, కదల్చబడము. ఈ యొక్క కాన్ఫిడెన్స్ మనలో ఉంటున్నదా? 9వ వచనం మనం చూసినట్లయితే, అందువలన నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది అని ఇక్కడ దావీదు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మొట్టమొదట తన హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత తన ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు, చివరగా తన శరీరమును గురించి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది తన ప్రయారిటీ. మొట్టమొదటిగా తన హృదయం ఎలా ఉంది అనేటువంటిది చూసుకుంటున్నాడు, తన ఆత్మ ఎలా ఉంది అనేటువంటిది చూసుకుంటూ ఉన్నాడు. ఈ రెండు అయిన తర్వాత శరీరమునకు వచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మన ప్రయారిటీస్ ఎలా ఉంటున్నవి? మొట్టమొదటి శరీరము, ఆ తర్వాత మనసు, ఆ తర్వాత ఇంకేమైనా ఉంటే అది. ఇలాగా అనేక మందికి ఉంటూ ఉంటాయి. మనందరం అలాంటి పరిస్థితులలో నుండే వెళ్ళేటువంటి వారంగా చాలామందిమి ఉంటూ ఉంటాము. అయితే ఇక్కడ మన ప్రయారిటీ అనేటువంటిది మారవలసినటువంటి అవసరాన్ని మనం గుర్తిస్తూ ఉన్నాము. ఇక్కడ దావీదు ఏమంటాడంటే, నా హృదయం సంతోషించుతున్నది. హృదయం సంతోషంగా ఉన్నట్లయితే దానిని మించినటువంటి సంతోషము ఇంకోటి ఉండదు. అదేవిధంగా తన ఆత్మ హర్షించుతున్నది అంటే తన ఆత్మ అనేటువంటిది దేవుని అందల భయము చేత, దేవుని అందు తనకున్నటువంటి కాన్ఫిడెన్స్ చేత సంతోషంగా హర్షించుతున్నది అని చెప్తూ ఉన్నాడు. చివరిగా తన శరీరం కూడా సురక్షితంగా నివసించగలుగుతున్నదని చెప్తూ ఉన్నాడు. అంటే ఆల్రౌండ్ బెనిఫిట్స్ దేవుని వలన తను పొందుతున్నట్లుగా ఇక్కడ తను చెప్తూ ఉన్నాడు. కేవలము పార్శ్వంగా అంటే ఒకవైపు మరోవైపు లేనటువంటివిగా తనకు బెనిఫిట్స్ దేవుని నుండి వచ్చేటువంటి కృపలు అనేటువంటివి లేవు, కానీ అవి తనను సంపూర్తిగా సురక్షితంగా ఉంచేటువంటివిగా తాను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాము, మన ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి, మనం పరీక్షించుకోవలసి ఉన్నది. చివరిగా 10వ వచనమును మనం చూసినట్లయితే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు ప్రవచన పూర్వకంగా యేసుక్రీస్తును ఉద్దేశించి చెప్తూ ఉన్నటువంటి మాటలు ఇవి. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలైనటువంటి వారు మాట్లాడుతూ ఆత్మచేత ఆవరింపబడినటువంటి వారై, వారు జరగబోయేటువంటి విషయాల్ని అక్కడక్కడ చెప్పినట్లుగా మనము గమనించవచ్చు. అదే విధమైనటువంటి సన్నివేశం ఇది కూడాను. ఇక్కడ దావీదు ఈ మాటను రానై ఉన్నటువంటి క్రీస్తును ఉద్దేశించి తాను చెప్తున్నటువంటి మాటగా మనము చూడవచ్చు. ఈ సమయంలో మనము పైన చెప్పినటువంటి 8, 9, 10 వచనాలను చూచినట్లయితే, యేసుక్రీస్తును గురించి దావీదు ప్రవచించిన ప్రవచనాలని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ యూదుల పైన అన్యుల పైన వాలినప్పుడు పేతురు నిలిచి మాట్లాడుతూ వారికి ఈ విషయాన్ని గుర్తు చేసినట్లుగా మనము గమనించవచ్చు. అపోస్తల కార్యములు 2:26-32 వరకు మనం చూసినట్లయితే అక్కడ పేతురు ఏమని చెప్తే ఉన్నాడంటే, కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడు దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకునే సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళములో విడవబడలేదనియూ ఆయన శరీరము కుళ్ళిపోలేదనియూ దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అని అక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఈ చివరిగా మనం చెప్పినటువంటి 8, 9, 10 వచనాలు అనేటువంటివి దావీదు ప్రవచించినటువంటి వచనాలుగా ఇక్కడ పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానములను గురించి తాను ప్రవచించినట్లుగా ఆ కాలంలో తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వారి మీద వాలినప్పుడు వారు మత్తులై మాట్లాడుతున్నారేమో, తెలియనటువంటి భాషల్లో మాట్లాడుతున్నారేమో అని వాళ్ళు అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి వారు. అయితే పేతురు లేచి అది ఎందువలన జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ దాని క్లారిఫికేషన్ ఇస్తూ ఏమని చెప్పాడంటే, మీకు దావీదు తెలుసు, దావీదు ఆనాడు ఏం చెప్పాడనేటువంటిది వ్రాయబడి ఉన్నది. ఆయన చెప్పినటువంటి ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈ మాటల్ని ఆనాడే ప్రవచనపూర్వకంగా పలికి ఉన్నాడు. ఈ మాటలు దేని గురించి పలికి ఉన్నాడంటే రానయ్యున్నటువంటి క్రీస్తుని గురించి పలికి ఉన్నాడు. ఆ క్రీస్తు వచ్చాడు, ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడై పరలోకమునకు వెళ్ళిపోయి ఉన్నాడు. ఇప్పుడు జరిగినటువంటి ఈ విషయాలను గురించి దావీదు ఆనాడే దేవుడు తనతో చెప్పినటువంటి ఆ విషయాన్ని, నీ సింహాసనం మీద ఒకనిని కూర్చోబెడతాను నీ తర్వాత అనేటువంటి ఆ విషయాన్ని తాను ప్రవచిస్తూ యేసు ప్రభువును గురించి చెప్పాడు అనేటువంటి విషయాన్ని అక్కడ క్లారిఫై చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. అంటే యేసు ప్రభు మరణ పునరుద్ధానములను గురించి ముందే ప్రవచించబడినటువంటి ఆ ప్రవచనాన్ని గురించి పేతురు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమందు మనము ఆలోచించినటువంటి విషయములను మీరు ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుని మన యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన వెలుగులో మనలను మనము చూచుకున్నప్పుడు మనము ఎలాగున్నాము, దావీదు ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు తాను ఏమీ చెప్తున్నాడో ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. దావీదు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మనం కూడా తలపోసుకొనచ్చు. మన యొక్క బ్రతుకులను మనలను మనం సరిచేసుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడుమైన తండ్రి, ఈ దినమందు మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క వాక్యం మా యొక్క హృదయంలో పలించినట్లుగా సహాయం చేయండి. దావీదుకు మీ యందు ఉన్నటువంటి ఆ యొక్క నిలకడైనటువంటి భక్తి విశ్వాసములు మా యందు కూడా ఉండినట్లుగా మాకు సహాయం చేయండి. తాను ఈ లోక సంబంధమైనటువంటి సంతోషము సమాధానము ఏమీ లేదని తెలుసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. తాను ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి వాటిని తాను రాజుగా అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే వాటిలో నిజమైనటువంటిది నిలిచిన సంతోషము లేదని తను తెలుసుకున్నటువంటి వాడుగా, తాను దేవుని అందరి సంతోష సమాధానములు కలిగి ఉండటం అనేటువంటిది భక్తులైనటువంటి వారు ఆ విధంగా కలిగి ఉంటున్నారని తాను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువా, మా యొక్క ఆత్మీయ నేత్రములను మీరు తెరచి మేము ఎల్లప్పుడూ మీకు మమ్ములను మేము సమర్పించుకొని మీ యొక్క సన్నిధిలో నిలిచి ఆనందించేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు విడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.